అధ్యాయం 6. యేసు సాధారణుడా, అసాధారణుడా? భాగం 1. అంతిమ వాస్తవికత అయిన దేవుడు, అతీతుడు, ట్రాన్సెండెంట్, అంతర్యామి, ఇమినెంట్ కూడా అయిన అనంత వ్యక్తి అయి ఉండాలనే నిర్ధారణతో ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవ మతం అనే మూడు ప్రధాన ఏకేశ్వరోపాసక మతాలు ఏకీభవిస్తాయి. అయితే ఇస్లాం దేవుని అతీతత్వాన్ని కొంత ఆయన అంతర్యామిత్వం మూల్యంగా నొక్కిచెబుతుంది. దైవత్వం ఏకత్వంలోని వ్యక్తిత్వ బహుళత్వం విషయానికి వచ్చేసరికి ఇస్లాం, జుడాయిజం క్రైస్తవ మతం నుండి స్పష్టంగా విడిపోతాయి. దేవుడు ఏదో రహస్యమైన రీతిలో బహుళత్వం కలిగి ఉన్నాడని పాత నిబంధన సూచించడం జుడాయిజానికి ఒక వైరుధ్యం. కీర్తనలు 45 వచనాలు 6 నుండి 7 వంటి భాగాలను దేవుని సంపూర్ణ ఏకత్వానికి కట్టుబడి వివరించడంలో యూదుడు ఇబ్బంది పడతాడు. అదేవిధంగా మెస్సీయ ఒక విధంగా దైవికుడు, మానవుడు కూడా అని హీబ్రూ లేఖనాలు సూచించాయి. కీర్తనలు 110 వచనం 1 లోని వైరుధ్యంలో యేసు తన తోటి యూదులకు ఈ ఇబ్బందిని ఎత్తిచూపాడు. యూదులు దీనికి జవాబివ్వలేకపోయారు. తమ ఏకేశ్వరోపాసన భావనకు వ్యతిరేకంగా ఉన్న భాగాలతో సహా ప్రతులను జాగ్రత్తగా భద్రపరిచినందుకు యూదులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. అయితే త్రిత్వ సిద్ధాంతం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత కొత్త నిబంధన పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. మరోచోట స్థాపించినట్టుగా బైబిలు దేవుడు అతీతుడు, అంతర్యామి కూడా వ్యక్తిగతమైనవాడు, తన అస్తిత్వ ఏకత్వంలో వ్యక్తిత్వ బహుళత్వం కలవాడు. ఆయన సృష్టిలో కిరీటప్రాయమైన మానవాళితో ఈ దేవుని సంపూర్ణ తుది సంభాషణ కేవలం మౌఖికమైనది కాకుండా అవతరణాత్మకమైనదిగా ఉండాల్సి వచ్చింది. ఈ సంభాషణ మూలకర్త దేవుడే, గ్రహీత మానవజాతి. సంభాషణ పరిపూర్ణంగా ఎలాంటి వక్రీకరణ లేకుండా ఉండటానికి ఆ మాధ్యమం 2 లక్షణాలను పూర్తిగా కలిగి ఉండాల్సి వచ్చింది. అంటే ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మనిషి కూడా అయి ఉండాలి. అందుకే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక రచయిత. గతంలో దేవున్నుండి వచ్చిన వాక్యరూప సంభాషణలు తన కుమారుడైన యేసుక్రీస్తు వ్యక్తిగత అవతరణాత్మక జీవితంలో పరిపూర్ణమయ్యాయని చెప్పగలిగాడు. హెబ్రీయులకు 1:1-2 కొన్ని సంవత్సరాల క్రితం మన 2వ రాష్ట్రపతిగా అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ ఎథిక్స్గా ఉన్నప్పుడు ఇలా అన్నారు, యేసు అసాధారణుడు కాదు, సాధారణుడే. ఈ మాట సత్యాన్ని విశ్లేషించడానికే ఈ వ్యాసం అంకితం చేయబడింది. మొదటిది, క్రీస్తు అనన్యతపై చేసుకున్న దావా అనన్యమైనది కావడం వల్లనే కొందరికి అసహ్యంగా అనిపిస్తుంది. గతంలో వెళ్ళిపోయిన ఇతరుల పునర్జన్మలమని దావా చేసుకునే దేవుడు మనుషులతో, గురువులతో వారికి ఎలాంటి సమస్య లేదుగాని క్రీస్తు విషయంలో మాత్రం తీవ్రమైన సందేహాలు ఉంటాయి. ఆయనను ఒక గొప్ప గురువుగా పిలిచి నిర్వహించదగిన పరిమాణానికి కుదించడానికి వారు ఇష్టపడతారు. ముందుగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. తాత్విక దృక్కోణం నుండి చూస్తే సత్యానికి ఒకే మార్గం ఉండటం, ఊహించడం కష్టమేమీ కాదని చెప్పుకోవాలి. జీవితంలోని అన్ని గొప్ప ప్రశ్నలకు ఒక్కటే జవాబు ఉంటుంది. పరస్పర విరుద్ధమైన జవాబులు రెండూ సరైనవి కాలేవు. తోమాకు జవాబిస్తూ యోహాను 14:6 యేసు తనకు తానుగా చేసుకున్న అనన్యమైన దావా తాత్వికంగా, తార్కికంగా సహేతుకమైనదే. ఆ దావా చేసుకోవడానికి ఆయనకు ఏదైనా ఆధారం ఉందా అనేది వేరే విషయం, తరువాతి పేరాల్లో చర్చిస్తాము. సత్యానికి అనన్యమైన ప్రత్యేకమైన మార్గాలను నిరాకరించేవారు కూడా తమ సొంత మార్గమే అనన్యమైనదని, ప్రత్యేకమైనదని పట్టుబడతారు. లేకపోతే వారు చెప్పడానికి ఏమీ ఉండదు. కాబట్టి నిర్వచనం ప్రకారమే సత్యం అనన్యమైనది, సంకుచితమైనది. సత్యంగా అర్హత సాధించాలంటే అది తప్పులను మినహాయించాల్సిందే. 2 కలిపితే నాలుగే తప్ప మరొకటి కాదని నేను పట్టుబడితే. సరైన బుద్ధి ఉన్న ఎవరూ నన్ను సంకుచిత మనస్తత్వం ఉన్నవాడిగా నిందించరు. నిజానికి జీవితంలోని ప్రతి రంగంలోనూ సత్యాన్వేషణలో మనం ఈ సూత్రం మీదే ముందుకు సాగుతాం. అయితే దేవుని గురించిన అత్యంత ప్రధానమైన విషయాల విషయానికి వచ్చేసరికి సత్యాన్వేషణలో తప్పుడు రకమైన విశాల మనస్తత్వాన్ని స్వీకరించడం ద్వారా మన బౌద్ధిక బాధ్యతను మనం విడిచిపెడతాం. యోహాను 14:6 నుండి యేసు తనకు తానుగా సత్యంగా ఈ అనన్యమైన దావా చేసుకున్నాడని మనం నిర్ధారించుకోవచ్చు. అది అనన్యమైనది కావడం వల్లనే ఆయన దావాను తిరస్కరించడానికి ఎలాంటి కారణం లేదు. నిజానికి ఇందుకే మనం ఆయన దావాలను మరింత గంభీరంగా పరిశోధించాలి. 2. ఆయన అనన్యత దావాను అంగీకరించమని బలవంతం చేసే అనుభవాత్మక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు వద్దాం. ఇక్కడ మరోసారి డాక్టర్ రాధాకృష్ణన్ వేరే సందర్భంలో చెప్పిన మరో మాటను గుర్తుచేసుకుందాం. క్రైస్తవులు సాధారణ మనుషులు, కాని అసాధారణమైన దావాలు చేస్తారు. క్రైస్తవులు చేసే అత్యంత ఆశ్చర్యకరమైన దావాలు యేసుక్రీస్తుకు సంబంధించినవే. ఈ మనిషి భారతదేశానికి పశ్చిమంగా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో 2,000 సంవత్సరాల క్రితం రోమా పరిపాలనలో ఉన్న భూగోళంలోని ఒక మారుమూల ప్రాంతంలో జీవించాడు. తన జీవితంలో ఒకే ప్రయాణంలో 200 మైళ్లకు మించి ప్రయాణించలేదు. ఏనాడూ ఒక పుస్తకం రాయలేదు. పరభాషను మాట్లాడలేదు. అక్రమ జననం అనే కళంకంతో జీవించాడు. సుమారు 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య పరిచర్య చేశాడు. నేరస్తుని మరణం పొందాడు. తన మరణం తరువాత 3 రోజులకు తిరిగి బ్రతికాడని చెప్పబడింది. అయినా ఆయన ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ మనిషి దేవుని అనన్యమైన జీవశాస్త్రపరమైనది కాదు, ఆధ్యాత్మికమైనది కుమారుడు అని, ఆయన నామం వెలుపల మానవాళికి రక్షణ లేదని క్రైస్తవులు దావా చేస్తారు. ఎంత అపారమైన దావా! సిఎస్ లూయిస్ మాటల్లో ఈ దావా యొక్క గంభీరత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన గురించి ప్రజలు తరచుగా చెప్పే నిజంగా మూర్ఖమైన మాటను ఎవరైనా చెప్పకుండా ఇక్కడ నేను నివారించడానికి ప్రయత్నిస్తున్నాను. యేసును ఒక గొప్ప నైతిక గురువుగా అంగీకరించడానికి నేను సిద్ధమే, కాని ఆయన దేవుడనే దావాను నేను అంగీకరించను. మనం చెప్పకూడని ఒకే ఒక్క మాట అదే. కేవలం మనిషి మాత్రమే అయిన ఒక వ్యక్తి యేసు చెప్పినటువంటి విషయాలు చెబితే అతడు గొప్ప నైతిక గురువు కాలేడు. అతడు తనను తాను వండిన గుడ్డుగా భావించుకునే పిచ్చివాడితో సమానమైన పిచ్చివాడో, లేదా నరకపు దయ్యమో అయి ఉంటాడో. మీరు ఎంపిక చేసుకోవాల్సిందే. ఈ మనిషి దేవుని కుమారుడు, ఇప్పటికీ అలానే ఉన్నాడు, లేదా పిచ్చివాడో, అంతకంటే దారుణమైనవాడో. సిఎస్ లూయిస్ మీర్ క్రిస్టియానిటీ, న్యూయార్క్, ది మ్యాక్మిలన్ కంపెనీ, 1952. స్థలాభావం. దృష్ట్యా యేసు దావాలను పరిశీలించటానికి వీటిని పరిశీలించమని నేను సూచిస్తున్నాను. అలాంటి వ్యక్తి రావడాన్ని ముందే తెలియజేసిన యేసు స్వంత యూదు సమాజంలోని ప్రవచనాత్మక వృత్తాంతం, ఆయన జీవితం యొక్క చారిత్రకత, ఆయన అసాధారణ జననం, ఆయన నిష్కళంకమైన జీవితం, సాటిలేని బోధన, ఈ రెండూ ఆయన దైవత్వ దావాను సూచిస్తాయి. ఆయన బలిదాన మరణం, ఆయన పునరుత్థానం, లోకంలో ఆయన జీవితం చూపిస్తున్న కొనసాగుతున్న ప్రభావం.